ఇద్దరు పాండ్యసభకు వెళ్ళారు. అదృష్టవశాత్తు సభ అలాగే ఉన్నప్పుడు శివుడి సంకల్పం కదా, సభాభవనంలో అందరూ కూర్చున్నారు, 12 మంది కవులు కూర్చున్నారు, మధ్యలో నత్కీరుడు టీవీగా కూర్చున్నాడు, నెత్తిమీద వెంట్రుకు మొక్కలేకపోయినా. అలా కూర్చుని ఎవర్రా వచ్చారని చూస్తూ ఉండగా మళ్ళీ అర్చకుండా చూసి నవ్వుకుంటున్నాడు అనమాట, వీడెవడో పిచ్చాడు మళ్ళీ వచ్చాడని. అప్పుడు శివుడు ముందుగా వచ్చి, మహారాజు గారి మీద నేను కవిత్వం చెప్పాను, ఆ కవిత్వం చాలా గొప్పది, ఎవడు వాడు కవిత్వం తప్పన్నట్ట, ఇంతకీ ఇందులో నత్కీరుడు ఎవరు అన్నాడు. పైగా నత్కీరుడు ఎవరు అని తెలియదా, విచిత్రం ఏంటో తెలిసిన, ఈ నత్కీరుడు మన కుమారస్వామి భక్తుడు అండోయ్, షణ్ముఖుడి భక్తుడే, కానీ శివభక్తుడు కాలేకపోయాడు కర్మకావలి. ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురల్ మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి పంప, చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటిల్చి నత్కీరుండొరక తప్పు వట్టెనట, ఏది లక్షణంబో అలంకారంబో పదబంధమో రసమో చక్కల్ చెప్పుడా తప్పినల్. ఈ మహారాజు గారి మీద నేను మంచి సాహిత్యంతో కూడిన కవిత్వం చెప్పి పంపించాను, అందమైన లక్షణాలతో కూడిన అద్భుత కవిత్వం అది, ఆ కవిత్వాన్ని నేను ఈ అర్చకుని ద్వారా పంపితే నత్కీరుడు అనేవాడు ఎవడో అందులో తప్పుందన్నట్ట. ఏం తప్పుంది అంటే పాపం అర్చకుడు ఏ తప్పు కూడా చెప్పలేకపోయాడు అక్కడికి వెళ్ళాక, అందుకనే శివుడు ఏమి ఎరగనట్టుగా, ఏమిటి తప్పు, అలంకారంలో తప్పుందా, ఛందస్సులో దోషముందా, రసములో దోషముందా, పదాలలో తప్పులున్నాయా, ఎక్కడ తప్పిందో చెప్పచ్చు కదా అన్నాడు. అప్పుడైనా ఎవడో వచ్చాడు ఎందుకు వచ్చిందని ఊరుకోకుండా అహంకారం ఎక్కడికి పోతుంది, సందేహంలో తప్పే, సింధుర రాజగమనాథ మెల్లబంధంబు సహజగంధం అంటావు, ఎక్కడ కుదురుతుంది, ఆడవాళ్ళ జుట్టులో సువాసన ఉంటుందా, చూపించు అన్నట్ట. అప్పుడు శివుడు మళ్ళీ పక్కపక్కనేవి, ఓహో నీ పెళ్ళం గురించి రాసి అనుకున్నావా, నేను మీ ఆవిడ గురించి రాయలా, మీ ఆవిడ తలకి ఎలాగో పేలు వాసనే, నేను రాసింది మా ఆవిడ గురించి. పోనీ అప్పుడైనా అప్పుడైనా మా ఆవిడ గురించి అని చెప్పినప్పుడైనా అర్థం కావాలి కదా, మీ ఆవిడెవరు అన్నాడు. పార్వతీదేవి గురించి చెప్పాను, పార్వతీదేవి జుట్టు సహజగంధం సువాసనతో ఉంటుంది, అమ్మవారి శిరస్సు ఏమిటండి అసలు ఎటువంటి సువాసన అంటే దేవుడి, ఆవిడ వస్తేనే పరిమళం, సకల లోకాలకి పరిమళాన్ని ప్రసాదించే జగన్మాత గురించి ఆయన చెబితే పోని ఇప్పుడే ఉంటున్నాడు. అలాగా అగజగునైనందగు ఇల మగు వల్లకొందగదు మాను మత్సరమింకల్ గగన ప్రసూనవాదము జగతిల్ ప్రత్యక్షమునకు సరి అన్నదగునే. పార్వతీదేవి జుట్టు బాగుంటే బాగుండొచ్చు, కానీ ఈ భూలోకంలో ఉన్న ఏ ఆడవాళ్ల జుట్టుకి సువాసన ఉండదు, ఇది గగనప్రసూనవాదం అన్నాడు. అంటే ఏమిటి, ఆకాశ పుష్పం, ఆకాశంలో పువ్వు ఉందంటే ఎలా ఉంటుందండి, పువ్వు ఉంటుంది ఆకాశంలో, అదొక సరదా మాట, ఆకాశంలో పువ్వు ఉంది అనడం ఎంత సత్యమో, భూలోకంలో స్త్రీలకి సువాసన ఉండదు, పార్వతీదేవికి ఉందని నువ్వు చెప్పినా అది మాకు తెలియదు కదా, అనవసరం, మేము నమ్మం, ఈ లోకంలో అంత ప్రత్యక్షం ఉండాలి, ఎక్కడో శివుడు ఉన్నాడంటే మేము ఎలా నమ్ముతాం, అందులో శివుడు ఉన్నట్టు కనపడాలి, 10 చేతులు ఉన్నాయంటే చేతులు చూపించాలి, లేకపోతే నేను నమ్మనన్నాడు. ఇది నాస్తికవాదం, శివుడు స్వయంగా వస్తే శివుడిని నమ్మనన్నాడు. కర్మ కాకపోతే కుమారస్వామి భక్తుడు కదా, కుమారస్వామి ఉన్నాడని నమ్మితే కుమారస్వామి తండ్రి ఉన్నాడని నమ్మడేటండి, షణ్ముఖుడిని నమ్ముతట, షణ్ముఖుడి తండ్రి అని శివుడిని నమ్మట, తెలియకుండా పిచ్చివాగుడు. అంటే తాను ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్ని తప్పులు చేస్తారో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మాట వేశాడు, ఆ మాట సర్దుకోవాలి. ఇప్పుడు అది చాలా డేంజర్, అది ఒక్కొక్కసారి మనకు తెలియక తప్పు చేస్తే సర్దుకోవాల్సిందే, నాకు తెలియలేదు ఒప్పుకో, దానివల్ల లాభం ఎక్కువ. ఇవి పిచ్చి మాటలు, అసహజమైన మాటలు అన్నాడు. అంటే పార్వతీదేవి జుట్టు నువ్వు నమ్మవంటే పార్వతిని నేను చూడలేదు కదా అన్నాడు ఆయన, అయితే నన్ను చూడు, ఇదిగో మూడవ కన్ను అని శివుడు ఒక్కసారి విశ్వరూపంతో మూడవ కన్ను చూపించాడు, తెరవలేదు, మూడవ కన్ను చూడు అన్నట్ట. ఏమన్నాడు, నిటలాక్షుడు నిటల నేత్రం చూపించాడు. ఇప్పుడైనా ఏమంటే స్వయంగా పార్వతి కనపడకపోయినా శివుడు కనపడ్డాడు, కనబడి ఏం చేశాడు, ఇదిగో మూడవ కన్ను అన్నాడు. అప్పుడైనా నమ్మాలి కదా. పోయేకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు, తల చుట్టువార కన్నులు కలిగిన పద్యంబు తప్పుగాదన వశమే, వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడుమటన్నను. ఏమయ్యో నువ్వు మూడవ కన్ను చూపించినంత మాత్రం చేత పద్యం తప్పే, తప్పు తప్పు కాదనడానికి వీల్లేదు. నీ తల చుట్టూత కళ్ళు కలిగినా సరే ఇది మాయ, నేను నమ్మను పో అన్నట. ఈ ఒక్క కన్నే కాదు, మూడవ కన్నే కాదు, ఇటొక్కను చుట్టూన తల చుట్టూత కళ్ళు పెట్టుకుని ముడుంగ్ ముడుంగ్ అని చూపించినా నేను నమ్మను అన్నాడు. ఆహా, అంటే నా మూడవ కన్ను చూచి కూడా నేను శివుడని నమ్మవు, నా చుట్టూత తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు నమ్మవు అన్నమాట. ఇది చార్వాకం, అంటే భయంకర నాస్తికవాదం. శివుడు కనబడకపోతే శివుడు లేడనొచ్చు. ఆకాశంలో పువ్వు కనబడాక పువ్వు లేదని ఎలా అంటావు? శివుడు కనబడి శివుడి భార్య పారవుతుందంటే శివుడు కనబడ్డాక గ్యారంటీకి పారవుతున్నట్టే కదా. అప్పుడు కూడా నమ్మనగానే ఈ క్షణమే నీకు కుష్ఠరోగం వచ్చుగాక, రోజు రోజుకి నీ కుష్ఠరోగం పెరిగిపోయి నువ్వు కుళ్ళిపోయి నశించిపోదుగాక అన్నాడు. డామ్, వెంటనే నీకు కుష్ఠరోగం వచ్చేసింది శివుడి శాపంతో. ఒక్క దెబ్బకి చేతులు ఇలా ముడుచుకుపోయాయి, పుళ్ళు వచ్చేసాయి, ముక్కు తప్పడయ్యింది, వణికిపోయాడు. ఇప్పుడు మదం అణిగిపోయింది, అహంకారం అణిగిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవడరా శివుడికి రుద్రాభిషేకం చేయమన్నది అని ఈ మధ్యన ఒకడు నెత్తి మీద వెంట్రుకలేరువాడు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు, భూమికి జానుడు ఉన్నవాడు. ఇలా పిచ్చివాగుళ్ళు వాగుతూ అభిషేకాలు వద్దు, పూజలు వద్దు, ఏం వద్దు, శివుడి మీద పువ్వులు ఎక్కర్లా, ఇలాంటి వాగుళ్ళు వాగితే దీన్ని నాస్తికవాదం అంటారు. పుష్పప్రియుడు, జలధారాప్రియుడు, అభిషేక ప్రియుడు అని వేదం చెబుతూ ఉంటే ఇవాళ నీ తెలివితేటలు పెరిగిపోయి శివుడి మీద పువ్వు ఎక్కర్లా, శివుడికి నీళ్లు పోయి ఎక్కర్లా, అభిషేకం ఎక్కర్లేదు, ఎందుకు ఇవన్నీ ఈ పూజలు ఎందుకు, నీ ఇంట్లో కూర్చోమని చెప్పాడా? అది ఎవడికి చెప్పాడా? స్థాయి నీ బతుక్కేమో, ఇంత అన్నం తినకపోతే బతకలేవు, డబ్బు లేకపోతే బతకలేవు, రోజు పిచ్చి దబ్బులతో బతుకుతావు, అటువంటి నువ్వు నాస్తికవాదం చేస్తావా? అభిషేకాదులు అక్కర్లేదా? అక్కర్లేకపోతే ఎందుకంటే వేదం ఎందుకు చెప్పిందండి? అవి చేసి దాంతోపాటు స్థిరమైన బుద్ధి పెట్టుకో అన్నాడు అక్కడ. అది మాట మర్చిపోయి రోజుకోసారి అన్నమాట ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి చెప్పేయటం అనమాట, పిచ్చివాగుడు వాగడం. కాకపోతే మహాపాపం అది. వినేవాళ్ళు మీరు కూడా చప్పట్లు కొట్టేయటం వాళ్ళకి, అబ్బా శివాభిషేకం వద్దన్నాడండి, ఎంత బాగా చెప్పాడో, జ్ఞానంటది. అది జ్ఞానమా? అది జ్ఞానం కాదు, పోయే కాలపు జ్ఞానం అది. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, అలా జలధార పొయ్యండి, శ్రద్ధతో పొయ్యండి, భక్తితో పొయ్యండి, ఓ పుష్పం పెట్టండి. ఒక్క పువ్వు విసిరితే సంతోషిస్తాడని నీ పురాణాలు చెప్పట్లేదా? ఆయనకి ఏ పువ్వులు ఇష్టమో, దేనితో అభిషేకం చేస్తే ఏ లాభమో పురాణాదులు చెప్పినవన్నీ అర్థమా? వ్యాసుడు పనికి వాళ్ళవాడా, నువ్వు పెద్ద గొప్పవాడి వాడా? ఉత్తరకాండం లేదంటాడు ఒకడు, రామాయణం ఇంకోటి వచ్చి ఇంకోటి లేదంటాడు. ఏమిటి పిచ్చిబాగుడు కాకపోతే ఇది? పాలతో అభిషేకం అనవసరం అంటాడు, ఈ పాలు ఎక్కడో పోయి అంటాడు. పాలతో అభిషేకం కదా, దరిద్రం సినిమాలు చూడటమే పెద్దదండగా. ఆ సినిమాలకి ఖర్చు పెట్టే 1,000 కోట్లు ఖర్చు పెడితే ఎంతోమంది పేదవాళ్ళు బాగుపడతారని చెప్పండి సార్. కాబట్టి అలాంటి సినిమాలు బహిష్కరించి ఆ సినిమాలకు పెట్టే ఖర్చు పేదవాళ్ళకి అన్నదానానికి వాడండి, పాలకు వాడండి, మంచి పనులకు వాడండి. అంతేగాని శివుడి మీద పోసే పాలు వల్ల వచ్చే నష్టం లేదు, వాళ్ళ వల్లే పాపాలు మనకు వచ్చి పడిపోతున్నాయి. చక్కని అద్భుతమైన విషయాలు తీయాలి. ఇది ఆ మధ్యన వచ్చిన బాహుబలిలో చూడండి ఎంత మంచి బాగుందండి. ఆ శివలింగం పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మ కోసం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పెట్టాడు, జలపాతం దగ్గర. అది శివుడికి అభిషేకం చేసే విధానం చెప్పడం అంటే, అవి సినిమాలు అంటే. ఆ సినిమాల వల్ల లాభం, నాస్తికవాదం తీయడం వల్ల లాభం ఏముంది, పనికి వాళ్ళది. సినిమాలు తీస్తే సమాజానికి ఉపయోగపడాలి, దైవభక్తిని ప్రబోధించాలి, మంచివి తీయాలి, ఉపయోగకరమైనవి అయి ఉండాలి. మంజునాథ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి, చాలా అద్భుతమైనవి అవి. పాతకాలంలో సినిమాలు తీశారంటే ఒక కావ్యాల్లో ఉండేవి అన్నమాట, అవి మానేసి పిచ్చి పిచ్చిగా వాగితే కుదరదు. దీన్ని చార్వాకము అంటారన్నమాట. ఇప్పుడు వీడికి భయం వచ్చింది, అహంకారం దిగిందిలేండి. నేను చెప్తానుగా భగవంతుడు ఏం చేస్తాడంటే ఇలాంటి వాగేవాళ్ళందరికీ తగిన సమయం చూసిన ఎత్తి మీద ఒక్క ముట్టిగా పడతాడు. ఇవాళ యువతలను ఏడిపించి మనం ఆనందం పొందక్కర్లా, సమయం వస్తుంది ఓ ముట్టిగా పడతాయి. అందుకని వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు వెంటనే. స్వామీ ద్రోహము చేసి తెలుపవే శాపాంతముద్యత్కృపాధామా నా కన్నుచున్ పదాబ్జముల మీదం పడ్డ ఆ భక్త రక్షామందారుడు శాంతి పొంది అనియన్ కైలాస శైలంబు కంటే మానుం పదమన్న అందులకు తాటందం కుందుచున్. స్వామి, ద్రోహం చేశాను, శివాపచారం చేశాను, కన్ను మిన్ను కనుక పాండిత్యం గొప్పది అనుకున్నాను. ఈ బోడి చదువు ఎంత ప్రమాదం తెచ్చి పెడుతుందో ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఈశ్వర ద్రోహికి తగిన శిక్ష విధించావు, కానీ ఈ శిక్షకు కూడా అవధి ప్రసాదించు. శాప అవసానం చెప్పు నాకు, శాప విముక్తి ఎలా అవుతుందో చెప్పు అని కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన జాలి పడిపోయాడు. ఆయన భక్త మందారుట, భక్త రక్షామందారుడు, భక్తులను రక్షించే కల్పవృక్షం. కల్పవృక్షంలో కోరికలు తీరుస్తాడు ఆయన. ఆయన వెంటనే, నాయన నిజానికి నాకు నీ మీద కోపం లేదు, శాపం ఎందుకు పెట్టానో తెలుసా, నీవు చేసిన అపచారానికి. కవిత్వం గురించి నువ్వు వాదించు, కానీ ఇప్పుడు కవిత్వం గురించి వాదిస్తూ ఒక పేదవాడి పొట్ట కొట్టావు కదరా, నీకు తెలియట్లేదు అది. పాపం అర్చకుడు తిండి లేక అల్లాడిపోతున్నాడు. ఈ పద్యం చదివితే రాజుగారు 1000 మాడలు ఇస్తాడు, దాంతో ఆయన ఎంత కూడు తినేవాడు. నువ్వు నీ బోడి తెలివితేటలతో ఆ కవిత్వాన్ని విమర్శించి వాడికి రావలసిన తిండి రాకుండా చేసావు. ఒక పేదవాడికి అడ్డం పడ్డావు నీకు తెలియకుండానే. నేను పండితుడిని అనుకుని తప్పులు పట్టుకోవడం కోసం ఇతరులకు అన్నం లేకుండా చేస్తావా, ఇదే సంస్కారం అంటే. ఇది కూడా మనం ఆలోచించాలండి. ఎవడో పేదవాడు వచ్చి ఇక్కడ పురాణం చెప్పాడు అనుకోండి, వాడు పేదవాడు, పెద్దగా చదువుకోలేదు, వాడికి తిండి కావాలి, వాడికి అప్పుడప్పుడు పాపం టీటీడీ వాళ్ళు అలాంటి వాళ్ళకి సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఏది ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అందరూ మహాపండితులు ఎక్కడ వస్తారు? అందులో ఆయన చెప్పిన దాంట్లో సారం గ్రహించండి, పొగడండి, ఎంత రూపాయి ఇవ్వండి. ఓసారి అలాగే ఒక ఆయన పురాణం చెబుతుంటే నీ దాంట్లో తప్పులు ఉన్నాయని కానీ మళ్ళీ ఆయనకి ఎవరూ అవకాశం ఇవ్వలేదట, పాపం తిండిపోయింది ఆయనకి. 3 ఏళ్ళు ఆయనకి ఎవరు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు నేను ఆ టైంలో పుల్లారావు గారు ఉండేవారు, మహానుభావుడు, పాపం రిటైర్ అయిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, పాపం పేదవాడు అండి, అందరూ పండితులు ఉండరు, టీటీడీ లక్షణమే మనం ధర్మ ప్రచార పరిషత్తు, ఈయనకి ఎవరు ఇవ్వట్లేదటంటే ఆయన మంచివాడు కనుక నా మాట ఈయన ఇచ్చారు, క్రమంగా డెవలప్ చేసుకుని పురాణం చెప్పి బతికాడు పాపం. కాబట్టి ఇక్కడికి ఎంతోమంది వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, అందరూ వేగంగా కవిత్వం చెప్పలేరు, కొంతమంది పురాణాలు ఎక్కువ బాగా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అందరూ గొప్ప వాళ్ళు గుర్తుపెట్టుకుని, నేను అందుకే ప్రతి వ్యక్తికి అవకాశం ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు బతకేటట్టుగా చెయ్యాలి మనం. వాళ్ళ కూడు పాడు చేయకూడదు. అవధానం అందరూ పద్మాకర్ గారిలో దబదబదబ వేగంగా చెప్పి అప్పచెప్పలేకపోవచ్చు, మెల్లిగా గంట చేపు చేయొచ్చు, కానీ వాడికి అతను రేపేనాడు బాగుపడాలి, వాడికి అవకాశం ఇవ్వాలి. ఒప్పితే ఎలాగండి, మీ అందరికీ భగవంతుడు ఏదో ఒక అవకాశం ఇచ్చాడు, వాడు ఈ స్థాయికి వచ్చారు. అందరూ పుట్టుకతో గొప్పవాళ్ళు అవుతారా? ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మనం ఎలా ఉన్నాం, చదువుకునే రోజులు ఎలా ఉన్నాం, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. ఎప్పటికీ నేర్చుకోకుండా ఉంటే అప్పుడు కావాలంటే ఉద్వాసన చెప్పు, అవతల వాడు నీకు ప్రమాదం అయితే ఉద్వాసన చెప్పు, ముందే వాడి దగ్గర నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయకు. పేదవాళ్ళని ప్రోత్సహించాలి, కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నంత వరకు మనం సేవ చేయాలి. అందరినీ మహాత్ములకి చూసే కానీ అందరూ పురాణాలు గొప్ప స్థాయిలో చెప్పలేకపోవచ్చు, అందరూ ప్రసిద్ధికి ఎక్కకపోవచ్చు, అందరూ యూట్యూబ్లో కనపడతారా, అందరూ ఛానల్స్లో కనపడతారా? కనపడరు. కొంతమంది పండితులవి కూడా ప్రసిద్ధికి ఎక్కకపోవచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ ఛానల్లో వచ్చినంత మాత్రం చేతే గొప్పవాడు తక్కినవాడు గొప్పవాడు కాదని అనుకోకండి, ఈ దృష్టిలో పెట్టుకోండి. నా దృష్టిలో ప్రతి ప్రాణి పరమాత్మయే, వాడి దగ్గర ఉన్న ఒక్క మంచి మాట చాలు మన చెవిలో వేసుకుందాం అంతే. చెడ్డ తీసి పక్కన పారేయండి. నాస్తికవాదం చేస్తే మాత్రం అప్పుడు చీల్చి చెండాడండి. మన ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వదిలేయండి. ధర్మ ప్రతిపాదకమైన మాట చెప్పినంతకాలం గౌరవించాలి. అలా అర్చకుడి పొట్ట కొట్టావు పోని, నేను వచ్చినా వినిపించుకోకుండా చార్వాకం చేసావు, ఈ పాపమే నీకు ఈ రోగ రూపంలో వచ్చి పడింది. రోగం అంటే ఏమిటి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో నీకు రోగ రూపంలో వచ్చి నిన్ను పట్టుకుని పీడిస్తుంది. ఇవాళ నీకు వస్తున్న రోగం ఏంటి? నీవు చేసిన పాపం. పూర్వజన్మ అంటే పూర్వజన్మ ఎక్కర్లా, ఈ జన్మలో చేసింది కూడా పూర్వజన్మ కింద లెక్క, 10 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు చేసిన పాపం కింద లెక్క. దీనికి మార్గం ఒకటే, ఈ రోగం పోయి తిరిగి నీవు పూర్వం వలె సుందర శరీరం ఆరోగ్య శరీరం పొందడానికి మార్గం ఏమిటి? కైలాసానికి వెళ్ళి కైలాసాన్ని చూడు. వెళ్ళు కైలాసానికి వెళ్ళి శివుడు దర్శనం చేసుకుంటే నీకు రోగం పోతుందని మాయమైపోయాడు ఆయన. మాయమైపోయాడు, మళ్ళీ 2వ మాట వినకుండా వీడి గుండెలో రాయబడేది. కైలాసానికి ఎప్పుడు ఎడతాడండి? ఆ రోజుల్లో కైలాసం అంటే కేదారం, ఉత్తర కైలాసం అంటారు దాన్ని.
అంటే కనీసం కేదారం వెళ్ళాలి. ఆ కైలాసం కష్టమా? కైలాస శిఖరం అంటే హిమాలయ పర్వతం. ఎక్కడి మధురా నగరం? తమిళనాడులో. తమిళనాడులో ఇప్పుడు మధురై అంటామే, అది అసలు పేరు మధురా నగరం. ఆ మధురా నగరం నుంచి కేదారం వెళ్ళాలంట. కుష్ఠరోగం వచ్చిన వాడు కాలినడకన వెళ్ళగలడా? పోనీ ఇప్పటికి మళ్ళీ ఫ్లైట్లు ఉన్నాయా, టైట్ షెడ్యూల్. వెంటనే ఈయన రాజుగారి దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుని ఏడు మొహంతో కాలినడకన బయలుదేరాడు. రోగం వస్తే ఎవడు కూడా ఉండడు, అన్ని భవన రోజులు అందరూ సేవ చేస్తారు. రోగం వచ్చి మూలబడినప్పుడు లేక చచ్చాక ఒక్కడు పట్టించుకుంటాడా? ఏదో శవం దగ్గర దండేసిపోతాడు కదా, తర్వాత ఎవడో పట్టించుకోడు. ఎక్కడో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, దిక్కుమాలిన మొగుడు, రూపాయి ఇవ్వకపోయినా చచ్చిపోయాక వీడు బాగుపడాలి, వాడి పేరు మీదుగా భాగవతం సప్తాహం చెయ్యాలి అనేవాళ్ళు ఎక్కడో మహాత్ములు ఉంటారు, ఉండరని నేను అన్నా. చాలా గొప్ప అద్భుతమైన మంచి లక్షణం అది. అలాంటి వాడిని చూశాను నేను ఈ మధ్యన. భర్త పోతే ఆయనకి మంచి జన్మ రావాలి, సద్గతులు కలగాలి, ఆయన కోసం భాగవత సప్తాహం చేసి పెట్టండి అని పాపం నైమిషారణ్యంలో మొన్న అడుగుతూ ఉంటే నా హృదయం తరుక్కుపోయింది. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట, వీళ్ళని తప్పనిసరిగా అనుగ్రహించాలనిపిస్తుంది. నేను ముందే చెప్పినట్టుగా భాగవతంతో ఏదైనా సాధించవచ్చు అన్నమాట. ఒక జీవికి సద్గతి ఇవ్వాలని ఈ కోరిక వల్ల వీళ్ళ యావజ్జీవితం వీళ్ళు సుఖపడతారు, గుర్తుపెట్టుకోండి. గురుకటాక్షం లభిస్తుంది. పోతే పోయాడు దిక్కుమాలాడు, వాడి వల్ల నాకేమొచ్చింది లేకపోతే నాకేమొచ్చింది అని అనుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. కానీ అలా అనుకోవటం లేదంటే ఇంకా భూలోకంలో ధర్మం మిగిలి ఉందన్నమాట. ఆ ఒక్క మొక్క వల్ల అటువంటి వాడి మీద గౌరవం కలుగుతుంది. ఇప్పుడు పాపం ఈయన ఏడు మొహంతో ఒంటరిగా బయలుదేరాడు రోగంతో. ఈ కవితాభిమానము వహిల్చి తినేటికీ సంఘపీఠిపై ఈ కవులున్న ఎట్లు వసియింపక దేవుని తోడ ఏల చార్వాక మొనర్చితి కడుభరం బగు కుష్ఠరుజా విషాదము నేనేకరణిల్ ధరింతు ఇక ఎన్నడు చూచద వెండి గొబ్బలిల్. ఎందుకు నేను ఈ కవితాభిమానం వహించాను? కవిత్వం గొప్పది, భాషలో దోషాలు ఉండకూడదు, ఇలాంటి పిచ్చి లక్షణాలని కవితాభిమానం అంటారు. నేను గొప్పవాణ్ణి, ఇతరుల కవిత్వంలో లోపాలు ఉన్నాయి, అందులో ఛందస్సు లోపం ఉంది, ఇందులో ఈ పదలోపం ఉంది అని అనవసరంగా కవిత్వం మీద వెర్రి ఎందుకు పెట్టుకున్నాను, అహంకారం ఎందుకు పెట్టుకున్నాను? ఆ సంఘపీఠ మీద ఏది, వేదిక మీద, కవులు కూర్చునే వేదిక మీద నాతో పాటు ఇంకా 11 మంది ఉన్నారు, మేము మొత్తం 12 మెంబర్స్. ఆ 11 మంది కిక్కురు అన్నారా? ఏం వాళ్ళకి తెలియదా? వాళ్ళు నాలాంటి వాళ్ళేగా, నా లెవెల్ వాళ్ళే అక్కడ కూర్చున్నారు. నా స్థాయి వాళ్ళు తక్కిన వాళ్ళంతా మాట్లాడకుండా ఉంటే నేను ఒక్కడిని తప్పు 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 అని ఇష్టం వచ్చినట్టుగా పప్పు రుబ్బినట్టు రుబ్బేశాను. ఎందుకు ఈ వాగుడు వాగాను? వాగితే వాగా, దేవుడు స్వయంగా వచ్చి మూడో కన్ను చూపించి నేను శివుడిని అంటే దేవుడితో వాదించడం ఏమిటి? నా కర్మ కాకపోతే నా బతుకు నేను సామాన్య జీవుడినే, శివదేవుడితో వాదించడం ఏమిటి? ఇదే కదా నా కర్మ. అతి భయంకరమైన ఈ కుష్ఠరోగం నన్ను పట్టుకున్నది, ఈ రోగ భారం నేను ఎలా భరించను అనేటువంటి. కుష్ఠరోగం చాలా డేంజర్ అండి బాబు. ఆ వేళ్ళు వంగిపోతూ ఉంటాయి, ముక్కు తప్పడైపోతుంది, శరీరం అంతా పాడైపోతుంది, చీము కారుతూ ఉంటుంది, దోమలు ఈగలు దాని మీద వాళ్తూ ఉంటే తోలుకోలేని తినడానికి ఉండదు. రామరామ, ఇలాంటి కుష్ఠి వాళ్ళు అడుక్కుంటే వాళ్ళ దగ్గర కూడా దశమ భాగం దొబ్బేవాళ్ళు ఉన్నారు కొందరు. కర్మ. ఇక నేను ఎప్పటికీ ఈ వెండి కొండ దగ్గరికి వెడతాను, ఎప్పుడు నేను ఆ శివుణ్ణి చూస్తాను, ఎన్ని మహానదులు దాటాలి, ఎన్ని కొండలెక్కాలి, దిగాలి. మామూలుగానే కొండెక్కి దిగడం కష్టం అంటే ఇప్పుడు ఇంకా కష్టం కదా అని బాధపడుతూ గంధ గజ గవయ గండ భేరుండ చిల్లి హరిశరభకి కిటిమల్లాద్భుత కాక ఘోక సింహ శరభశార్దోల మహాభయంకర మృగాలతో కూడిన అరణ్యాలు దాటుకుంటూ దాటుకుంటూ నానాయాతన పడుతూ నడుచుకుంటూ వెళ్ళాట. కాబట్టి ఒక్క తప్పు చేస్తే ఎంత శిక్ష అనుభవించాలో తెలుసుకున్నా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళంతా నిప్పులు పుడుతున్నాయి, వేళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి, కళ్ళు లోతుకెళ్ళిపోతున్నాయి, ముక్కు తప్పడవుతోంది, జుట్టు ఊడిపోతున్నది, నడుం వంగిపోతున్నది, అంతకంతకి రోగం పెరుగుతున్నది, ఇంకా రోగం నన్ను పట్టుకుని శరీరంలో అవయవాలన్నీ కుంగిపోయి ఊడిపోయి నెత్తురు కారే లోపు ఎప్పుడు శివుణ్ణి చూసి నేను బయటపడతాను? శివ, నన్ను అనుగ్రహించవా? అసలు నా వల్ల అవుతుందా? శివుడి మాట ప్రకారం నేను కైలాసం చూడగలనా అని చాలా బాధపడిపోయాడు. ఎందుకంటే రోజు రోజుకి రోగం పెరుగుతోందండి, అలసట ఎక్కువైపోతుంది, నడవలేకపోతున్నాడు. మొదట్లో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచేవాడు, రెండు కిలోమీటర్లు కూడా నడవలేకపోతున్నాడు. ఇలా నడుస్తూ నడుస్తూ అదృష్టవశాత్తు దక్షిణం వైపు ఉన్న ఒక ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడో మధురా నగరం నుంచి క్రమంగా తిరుపతి వైపుకి వస్తున్నాడు అనమాట నడుచుకుంటూ. అక్కడ ఒక తమాషా అయిన ఒక మర్రి చెట్టు ఒకటి కనపడిందండి, చాలా పెద్ద మర్రి చెట్టు. అరుణాచలం కూడా దాటిన తర్వాత ఆయన నడకలో అరుణాచలం తగిలిందిట. అరుణాచలంలో శివుడిని కూడా చూసుకుని కొంచెం ముందుకు వచ్చాడు. నేను ఈ పెద్ద కథ దారిలో తీర్థయాత్రలన్నీ వర్ణించడం మొదలు పెడితే ఇంకో ఏడాది చెప్పచ్చు దీన్ని. అరుణాచలేశ్వర దర్శనాదులు చూసుకుంటూ చోటుకు వచ్చాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, భయంకరమైన మర్రి చెట్టు అది. ఎందుకంటే ఆ చెట్టు చూస్తే కూడా భయం కలుగుతుందట, శాఖోపశాఖలతో పెరిగిపోయింది. ఏ వైపు చూసినా ఓడలు దిగిపోయి ఉన్నాయి అక్కడికి. అది చూస్తే ఎలా ఉందంటే గయలో కనపడే పెద్ద మర్రి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉందని రాశాడు ఇక్కడ సుస్పష్టంగా. గయా శిరసియ పిండాన్ని ఏషామనామనావత నిర్వపేత్. గయలో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పిండం పెడితే చాలా మంచిదని శాస్త్రం. ఆ గయలో ఉన్న మర్రి చెట్ట లేకపోతే మేధాదక్షిణామూర్తి కూర్చునే వటవృక్షమా అన్నట్టుగా ఉన్నది. ఆ మర్రి చెట్టుకు ఎదురుగుండా ఒక పెద్ద సరస్సు కూడా ఉంది. ఆ సరస్సులో స్నానం చేశాడు. ఈ మర్రి చెట్టు ఒడ్డున కూర్చుని కొంత స్నానం చేశాక కొద్ది కొద్దిగా అలసట తగ్గినట్టు అనిపించేదట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్నానం చేస్తే శరీరానికి ఒక రకం ఉత్సాహం వస్తుంది అన్నమాట. ఆ ఉత్సాహం కూడా వచ్చింది ఆయనకి. ఇక్కడ జరిగిందో తమాషా. ఆ మర్రి చెట్టుకి కొన్ని ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల్లో కొన్ని ఆకులు ఇతడు చూస్తూ ఉండగా ఎదురుగుండా ఉన్న సరస్సులో పడ్డాయి. ఈ సరస్సులో పడిన ఆకులు వెంటనే ఈయన కళ్ళ ముందు చేపల కింద మారిపోయి టిక్ 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 అని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాయి. భలే విచిత్రంగా ఉంది మాయ. మర్రి ఆకులు ఏమిటి, చెరువులో పడగానే ఆ చెరువులో ఉన్న నీళ్ళల్లో చేపలు అయిపోయాయి అనుకున్నాడు. ఇంతలో కొన్ని ఆకులు ఒడ్డు మీద పడ్డాయి. ఒడ్డు మీద పడిపోయినటువంటి ఆకులు అందమైన బంగారపు పక్షుల కింద మారిపోయాయట. ఈ బంగారపు పక్షులు, అసలు బంగారు పక్షులు ఉంటాయా, బంగారపు జింకల్లాగా ఆ పక్షులు టిక్ 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 అని ఎగిరిపోతున్నాయి. అంటే నీళ్లలో పడితేనేమో చేపలు, అవి కూడా బంగారపు చేపలు, రంగురంగుల చేపలు. మన వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటారే బాక్సుల్లో ఈ మధ్యన చేపలు పెంచుతున్నారే, అలాంటి చేపలుగా మారిపోతున్నాయి. ఒడ్డు మీద పడితే పక్షులు అవుతున్నాయి, అవి బంగారు పక్షులే. ఈ దృశ్యం చూస్తూ ప్రయాణం మానేసి అక్కడే ఉండిపోయాడు. అంటే ఇది మాయ, ఎందుకంటే వచ్చిన వాడిని అట్రాక్ట్ చేయడానికి. అబ్బో చేపలు, అబ్బో పెట్టాలనుకుంటూ అక్కడి నుంచి ఎవడో కదలడు, కదలకుండా ఉంటే ఎవడికో లాభం అన్నమాట. ఇంతలో ఇంకో తమాషా జరిగిందిట. ఒక ఆకు సగం నీళ్లలో పడింది, సగం ఒడ్డున పడింది. ఈ నీళ్లలో పడింది చేప అయ్యింది, ఈ ఒడ్డు మీద పడింది పెట్ట అయ్యింది. పెట్టతోక చేపతోక అతుక్కుపోయి ఉన్నాయన్నమాట. ఇది కొత్త వింత. సగం ఆకు నీళ్లలో, సగం ఆకు ఒడ్డు మీద ఉండడం వల్ల ఈ సగమేమో పెట్ట, సగమేమో చేప. చేప నీళ్ళల్లోకి లాగుతుంది, పెట్ట ఒడ్డుకి ఎగురుతుంది. రెండు అటు ఇటు లాక్కుంటున్నాయి. నీళ్లల్లోకి వెళ్ళడం, ఒడ్డుకి ఎగరం, అటు లాగానాం పేకానాం, లాగానాం పేకానాం అన్నట్టుగా ఉందన్నమాట. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ అనుకున్నాడు ఆయన. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, అందుకని ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలడు అనుకుంటూ ఉండగా పొద్దెక్కిపోయింది. ఆ పాటికి 6 గంటలుగా అక్కడ ఉండిపోయాట. సాధారణంగా స్నానం చేసి కాసేపు జపం చేసుకుని వెళ్ళిపోయేవాడు. 6 గంటల ప్రయాణం ఆగిపోయి ఈ వింతలు చూసుకుంటూ బుట్టలో పడిపోయాడు, ఈయన మాయలో పడిపోయాడు. చీకటి పడిపోయింది. అరేరే చీకటి పడిపోయింది అనుకున్న సమయానికి నల్లని చీకటి ఈయన మీద ఆవరించింది. అది చీకటి కాదు, నీడబడింది. అది నీడ కాదు, ఓ పేడ, భూతం. అది ఒక భయంకర బ్రహ్మరాక్షసుడు. వాడు భూతమో రాక్షసుడో కూడా తెలియడం లేదు. 2 తాడి చెట్లు పొడుగున్నాడు ఎగ్గవాడు. వాడు వచ్చాడు అక్కడికి. ఇదంతా వాడి మాయ. వాడు ఏం చేస్తాడు, మనుష్యులు తింటాడు. మనుష్యులు తినడానికి అటు ఇటు వెతకడం వాడికి కష్టం, అందుకని ఈ చెట్టు కల్పించాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెట్టు దగ్గరికి వచ్చి, అయ్యో నీళ్ళల్లో పడిన ఆకు చేపవడమేమిటో, ఒడ్డు మీద పడింది పెట్టవడమేమిటో అని దీన్ని చూసుకుంటూ అటు ఇటు వెళ్ళడం మానేసి అక్కడే కూర్చుంటాడు. కూర్చునేలోపు వాడు ఏదో టేబుల్ వచ్చి వాడు పట్టుకుపోతూ ఉంటాడు. ఇదో పెద్ద వల, మాయ. మన చూడండి, మెసేజ్లు వస్తాయన్నమాట, నీకు 2 కోట్లు వచ్చాయి క్లిక్ చేయి అంటాడు. క్లిక్ చేసావా, 2 కోట్లు కాదు మొత్తం నీ బ్యాంక్ అకౌంట్ అంతా కిక్కు. అలా నొక్కి ఎంతోమంది మోసపోతారు, సైబర్ నేరాలు అంటారు. అందువల్ల వాటిని నమ్మకండి, పొరపాట్లు కూడా. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ గ్రూపుల్లో చేరితే నువ్వు 100 కడితే నీకు 1000 వస్తుంది అంటాడు. ముందు 100 కడతాడు, ఆ తర్వాత 1000 వస్తుంది, 1000 కడతాడు, 2000 వస్తాయి, ఆ తర్వాత మొత్తం డబ్బు అంతా పోతుంది. నేను నమ్మి ఎంతోమంది దెబ్బతింటారు. చాలా డేంజర్, ఇలాంటి మోసాల్లో చిక్కుకోకండి. అమ్మ బాబాయ్, ఈ అట్రాక్షన్స్లోకి చాలామంది వెళ్ళిపోతారు. అలా ఈ భూతంగాడు ఓ అట్రాక్షన్ పెట్టాడనమాట. ఆ ఆకర్షణకు లొంగి ఈయన కూడా ఉండిపోయాడు. వీడు చీకటి పడేదాకా చెట్టు కింద ఉండే సమయానికి ఆ భూతం వచ్చిందనమాట. వచ్చి అమాంతంగా వీడు నడుము పట్టుకుంది. నా కర్మయోగం కాకపోతే అసలు ఆకులు నిండి వాటిని నమ్మడం ఏమిటి? ఏనాడు శివుడితో వాయిదోపవాదాలు చేశానో, కవిత్వం తప్పని చెప్పి అర్చకుడికి బాధ కలిగించానో, అప్పటి నుంచి నా కర్మ కాలిపోయింది, నా పాపాలు నన్ను పట్టుకున్నాయి. అసలే రోగంతో ఉంటే భూతం వచ్చి పట్టుకుంది ఏమిట్రా బాబు అనుకునే లోపు వాడు నడుము పట్టుకుని రివ్వన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడికి ఓ 10-12 మైళ్ళ దూరంలో పెద్ద గుహ ఉంది, కొండ గుహ. ఆ కొండ గుహకి పెద్ద బండరాయి ఒకటి అడ్డం పెట్టాడు. ఆ రాయిని కనీసం 10-15 ఏనుగులు కూడా కదల్చలేవు. అటువంటి రాయిని కాలుతో తన్ని పక్కకి తోసి వీడిని లోపలికి విసిరేసి ఆ రాయి వాళ్ళు అడ్డం పెట్టేశాడు. పెట్టివాడు వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు. వీడి ఇప్పుడు ఆ లోపల పడ్డాడు. ఆ లోపల వీడి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వీడి స్నేహితులు చాలామంది ఉన్నారు, కొందరు ఆడ కొందరు మగ. వాళ్ళంతా వీడు రాగానే, నీ మొహం తగలయ్యా, నీ మొహం తగలయ్యా అని తిట్టడం మొదలెట్టారు. అసలే నేను ఈ భూతం చేతిలో చిక్కుకుని లోపలికి వచ్చాను రా బాబు అంటే నన్ను మీరు తిడతారేమిట్రా అంటే, తిట్టకేం చెయ్యం, నీ వల్ల మాకు చావు వచ్చింది అన్నారు వాళ్ళు. నా వల్ల మీకు సాగు ఏమిటండి బాబు అన్నాడు ఈయన. నేను కవిగారినన్నా వినేటట్టు లేరు వాళ్ళు, అక్కడ ఎక్కడ కవిత్వం లేదు, అవధానం లేదు, తెగదిట్టేస్తున్నారు అందరూ, బొగ్గుపోట్లు పొడుస్తున్నారు. నా వల్ల మీకేం అపకారం జరిగిందంటే, అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు లేచి మనల్ని లోపలికి తోసిన వాడు ఒక భయంకర బ్రహ్మరాక్షస వంశానికి చెందిన ఓ భూతంగాడు. వీడు మాలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొండగుహలో పెడతాడు. మేము ఇప్పటికీ 7 ఏళ్లుగా ఇందులో ఉన్నాం. మాలో 100 మంది పూర్తయ్యాక కానీ తినట్టవాడు. వాడు ఒక్కసారి ఒక్కొక్కడిని ఒక్కొక్కడి తినట్ట. వాడికి నియమం ఏమిటంటే 100 మంది మనుషులు పోగైతేనే అప్పుడు వాడి పంటికి ఆహారం వెళ్ళినట్టనమాట. మనం కూడా అంతేగా, కంచంలో ఇంత అన్నం పెట్టి ఇంత కూరేస్తే తింటామా? అన్నీ వెయ్యాలి, కూర, పచ్చడి, ఆవకాయ, దబకాయ, చట్నీలు, సాంబార్లు, అవేవో పకోడీలు కిక్కోడీలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు ఆపోసం పట్టి తినడం మొదలెడతాం. అంతేగాని ఒకే ఒక్క ఆవకాయ పెచ్చేసి ఇంతే ఇంత ఇడ్లీ ఒక్క పెట్టి తినంటే ఏంటంటే, ఇది పంటి కింద ఆందండి బాబు, ఎందుకంటే ఇది అన్నం తినకపోయినా పర్వాలేదు అంటున్నావా లేదా? ఓసారి ఇప్పుడు పరీక్షించడానికి అర ఇడ్లీ పెట్టి మీకు తినండి అంటే చూసి తెలుస్తుంది. రోజు కావలసిన ఇడ్లీలు అట్లు పడుతున్నాయి కాబట్టి ఏమైనా మాట్లాడతాం. అట్లు పడకపోతే చివాట్లు మిగులుతాయి, అవునా? ఎప్పుడైనా అంత ఆకలి తీరాలంటే కావలసినంత ఫుడ్ ఉండాలి అక్కడ. ఈ రాక్షసుడికి అంతే, ఖచ్చితంగా 100 మనుషులు చేరితేనే ఆ 100ని తింటాట. అది కూడా అలాగా, 100వాడు పూర్తయిన తర్వాత గుహకి బండరాయి అడ్డం పెట్టి స్నానం చేసే ఆ చెరువులో అప్పుడు స్నానం చేసి తింటాటండి. మళ్ళీ అప్పుడు కళ్ళు కొండలు తెచ్చుకుని కళ్ళు ఫుల్గా పుచ్చుకుంటూ ఒక్కొక్కడిని వేసుకుని భలే ఉన్నాడురా అని తింటాట. అందులో షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు రక్తం ఆయనకి తీయగా ఉంటుంది. ఓహ్, ఈ రక్తం బ్లడ్ భలే తీయగా ఉంది, బే వీడి బ్లడ్ అంటే బీపీ వాడు కొంచెం ఉప్పగా ఉంది అంటే బీపీగా ఉన్నవాడు బ్లడ్ వాడికి ఉప్పగా ఉంటుందో ఏమిటో. బాగా చెమటతో ఉన్నవాడు శరీరం మరీ బాగుంటుందిట. అది ఎలా ఉంటుందంటే వాడికి ఆ కంపింపు అనమాట. ఇలా ఒక్కొక్కడిని నంచుకుని తింటూ ఉంటాడనమాట. అందులో రోగి ఇష్టాలు కుష్ఠరోగులు అంటే వాడికి ఇంకా ఇష్టం. భూతాలకి రోగంతో ఉన్నవాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటారు. చైనా వాడు దిక్కుమాలాడుతోండి కరోనా పేషెంట్లు తినేసినట్టుగా. ఒక్కొక్కటి రక్తం ఒక్కొక్క రకంగా ఉంటుందని నంచుకుంటూ తింటాడు. ఇప్పుడు ఇంతకాలం మేము 99 మంది ఉన్నాం, నువ్వు 100వాడు వచ్చావు, అందువల్ల నీ వల్ల మాకు ప్రాణం పోతుంది. ఈ విషయం తెలుసుకున్నవాడు ఒకడున్నాడు అందులో. ఎందుకంటే ఎంతో పూర్వం ఇలా 100 తింటున్నప్పుడు వీడు ఎక్స్ట్రా ఉండడం వల్ల వాడు బతికట్ట, ఇదంతా చూశాడు వాడు. అందుకని వాడు చెప్పాడు, ఏదో 2-3 ఏళ్ళుగా నేను బతుకుతున్నాను, నా అదృష్టం బాగుండి నేను చివరిలో దాక్కోవడం వల్ల 100 మంది అయినప్పుడు తిని మిగతా వాళ్ళు ఉంటే వదిలేస్తాడు, 100 మందికి తక్కువ అయితే తండ్రి సరిగ్గా 100 అయ్యారు నీతోటి, నీ వల్ల మేమందరం గండం పాలై చచ్చిపోతున్నారా, నీకింత పెండం పెట్టా అని తిట్టాడు వాడు. చూసారా, శివానుగ్రహం లేకపోతే ఎక్కడికెడితే అక్కడ చివాట్లు చెప్పు దెబ్బలే, అట్లు పోయి చివాట్లు వస్తాయి. ఇప్పుడు వీడికి మతిపోయింది, నా వల్ల ఇంతమంది చచ్చిపోతున్నారా, నేనే ఈ రోగంతో చచ్చిపోతూ ఎలా బతుకుదాము అనుకుంటుంటే ఇంతమంది చావుకు నేను మూలం అవుతున్నానా అనుకుని ఏం చెయ్యాలనుకున్నాడు. అప్పుడు ఆపదలో ఆయన గురువుగారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఈయన చాలా కాలం నుంచి కుమారస్వామిని ఉపాసిస్తున్నాడు. ఈ పోయే కాలం వచ్చే ముందు చివాట్లు తినే ముందు ఆ కుమారస్వామిని మర్చిపోయాడు, ఇష్టదేవతను మర్చిపోయాడు. అదృష్టం, కష్ట సమయంలో భగవంతుడు గుర్తుకొచ్చాడు. అనవుడు నత్కీరుండును మనమున తల పోసి దీని మానుప పొరభి తనయుడు తారకదమనుడు తనకొంకలు గంగ ఇంక తలకేలను. ఆపదలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుచుకోవాలి, ఇష్టదేవతని తలుచుకోవాలి. ఇంతమందికి నా వల్ల ప్రమాదం వస్తున్నప్పుడైనా నాకు బుర్ర ఎందుకు తట్టలేదు, ఇప్పుడు నన్ను రక్షించేవాడు మా స్వామి, మా కుమారుడే, తారకాసురుణ్ణి సంహరించిన మహానుభావుడాయన, ఈశ్వరుడి ముద్దుల పుత్రుడాయన, గిరిజా కుమారుడాయన, కేవలం తన చేతిలో ఉన్న ఈటతో కొండ శిఖరాన్ని క్రౌంచ శిఖరాన్ని భేదించినవాడు ఆయన ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఇక నాకు కష్టం ఎక్కడ వస్తుంది, నా కష్టం తొలగిపోతుంది అనుకున్నాడు. అంటే ఇప్పటికీ కర్మ పరిపక్వం అయిందనమాట. దుఃఖం అనుభవించి అనుభవించి రోజు తలుచుకున్నాడు కదా, ఆపదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, భగవంతుని పదే పదే తలుచుకోవాలి. దారి పొడుగుతా శివా, నేను ఎందుకు అపచారం చేశాను అనుకుంటూ వచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈయన ఇష్టదేవతం కుమారస్వామి. కుమారస్వామి ఇంతవరకు ఎందుకు గుర్తుకు రాలేదు, అపచారం వాళ్ళ నాన్నగారు శివుడికి చేశాడు. ఇప్పుడు అపచారం పోయి ఆ కుమారస్వామి ఎందుకు గుర్తుకొచ్చాడంటే కష్టాలు ఎక్కువైపోయినంతసేపు ఆయన శివుడే తలుచుకుంటూ వచ్చాడు. శివా నేను నిన్ను తిట్టాను, శివా అపచారం చేశాను, శివా రక్షించు అనుకుంటున్నాడు ఇంతకాలంగా. ఇలా పదే పదే శివనామస్మరణం చెయ్యగా ఈయన పాపం కొంత అవసానానికి వచ్చిందనమాట, తొలగిపోతుందనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఆపదలలో ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఆపద వచ్చినప్పుడు మన ఇష్టదేవతని పదే పదే తలుచుకోవాలి, ఇంకా ఎక్కువ నామస్మరణ చెయ్యాలి. అందుకే కబీర్దాసు దుఃఖమే సుమిరను సబ్బకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరను ఎది కరైతో దుఃఖ కాహే హోయ్. దుఃఖం వచ్చేసరికి ప్రతివాడు అప్పుడు స్మరించడం మొదలెడతాడనమాట. దుఃఖంలో ప్రతివాడు అండి గురువుగారు, మిమ్మల్ని నమ్మాం, నిజంగా నన్ను నమ్మారా, ఇప్పుడు ఆ మాట అంటున్నాడు. మరి మొన్నటిదాకా $25,000 జీతం వచ్చినప్పుడు అన్నాడా మాట, మొగుడు పెళ్ళాలు బాగుంటే గురువుగారు గుర్తుకొచ్చారా, రాలేదు. కష్టాలు వచ్చినప్పుడే గురువుగారు గుర్తుకొస్తారు, ఎందుకని తట్టుకోలేకపోతున్నాడు కనుక. కనీసం పర్వాలేదు, అప్పుడైనా తలుచుకో, అప్పుడైనా భగవంతుడు తలుచుకో, పనికి మాలిన వాడిని ఎందుకు తలుచుకోవడం. దుఃఖం వస్తే అందరూ భగవత్స్మరణ చేస్తారు, సుఖం వస్తే ఆ పరమాత్మని తలుచుకోరు. వారి పిచ్చివాడా, సుఖంలో ఉండగానే నిరంతరం భగవంతుణ్ణి తలుచుకో, శివ కేశవ కృష్ణ పరమేశ్వర మాధవ ఉమాధవ అంటూ ఆ ఇద్దరిని తలుచుకో, భగవన్నామం చెయ్యి, అప్పుడు కష్టమూ రాదు. కష్టం వస్తే కష్టం తట్టుకునే శక్తి, కష్టంలోంచి బయటపడే శక్తి లభిస్తాయి. అందుకని భగవన్నామే చెప్పారు. ఆపది కింకరణీయం స్మరణీయం చరణ యుగళమంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపద వచ్చింది అప్పుడేం చేయాలి, ఆపద వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే లాభమేమిటి. ఆపద వచ్చినప్పుడు వెంటనే అమ్మవారి పాదాలు పట్టుకోండి, భక్తితో అమ్మని తలుచుకోండి. అమ్మ 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 అంటూ అమ్మవారి పాదాలు పట్టుకోండి. అసలు ఆపద వచ్చినప్పుడు పట్టుకోవాల్సింది ముందు అమ్మ పాదాలే, శివుడి పాదాల కంటే పార్వతి పాదాలు తొందరగా పట్టుకోవాలంట. ఎందుకంటే ఆవిడికి కరుణ ఎక్కువ, స్త్రీలకు ఉన్నంత కరుణ పురుషులకు ఉండదు పొమ్మన్నారు ఎక్కువ భాగం. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి, అది పక్కన పెట్టండి. ఆపదలు వచ్చినప్పుడు అమ్మని పట్టుకోవాలి. ఏమండి ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి పాదాలు స్మరించంటారు, అమ్మవారి పాదాలు స్మరిస్తే లాభం ఏమిటని మళ్ళీ మూడవ పాదంలో శంకరుడు అన్నాడు. తత్స్మరణం కింకురుతే, ఆ స్మరణ ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపిచ కింకరీకురుతే, బ్రహ్మ వంటి వారిని కూడా నీకు కింకరులను చేస్తుంది. కింకరులు అంటే ఏమిటి? చేతులలో కట్టుకుని కింకరోమి ఇతి పృచ్చతి కింకర, ఏం చేయమంటావు అని అడిగేవాడిని కింకరుడు అంటారు. ఇవాళ మన దగ్గర సేవకులు ఉండొచ్చు కానీ కింకరులు ఉండరు. గురువుగారు ఏం చేయమంటారండి, ఏం చేయమంటారండి, చేతులు కట్టుకుని ఎంతమంది అడుగుతున్నారు? అబ్బే గురువుగారు ఈ పని చెప్తే గురువుగారు చెవిపోటు వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళేవాడు ఒకడు, పిల్లలు ఏడిపిస్తున్నారు కాబట్టి బయట కూర్చుంటున్నాను ఒకళ్ళు, నాకు ఇది చేత కాదని ఒకరు, చెప్పితే కానీ వంద సార్లు చెబితే కానీ నూట ఒకటోసారికి కానీ వెలగదని కొందరు అనేవాళ్ళే తప్ప మనస్సిరిగి తక్షణం ఆ పని చేసి పెట్టేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా చేసేవాడిని మాత్రమే కింకరుడు అంటారు. అమ్మ పాదాలు తలుచుకుంటే ఏం జరుగుతుందంటే బ్రహ్మ వంటి వాళ్ళు అలాంటి సేవకులు కింకరులు అవుతారట. బ్రహ్మగారు సేవకుడు ఎందుకు? నాకు మళ్ళీ అనుమానం, మనకి మేము ఆపద వచ్చింది ఏం చేయాలంటే అమ్మని తలుచుకుంటారు, అమ్మ పాదాలు తలుచుకుంటే ఏం జరుగుతుందంటే బ్రహ్మ సేవకుడు అవుతాట. బ్రహ్మ సేవకుడు కాదుగా నాకు కావలసింది, ఆపద తొలగాలి కదా అని మళ్ళీ మనకు అనుమానం రావచ్చు. కానీ అసలు రహస్యం ఏంటంటే నువ్వు చేసిన పాపపుణ్యములను బట్టి బ్రహ్మగారు నీ నుదుటి రాత రాస్తాడు. నీ నుదుటి ఏమని రాస్తాడనమాట, పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎక్కడ ఉండాలో రాస్తాడు. ఇదిగో 2021 ఈరోజు నవంబర్ 30 సాయంకాలం 6 నుంచి 8 దాకా పద్మాగర్ గారి పురాణం విను అని మీ నుదుటి రాశాడు బ్రహ్మ. అందుకే మీరు వినగలుగుతున్నారు. బెంగ పెట్టుకుని బెంగళూరులో కూర్చోకు, వెళ్ళి పద్మాగర్ గారి పురాణం విను అని ఒక ఆవిడ నుదుటి రాశాడు, ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చుని వింది. పాలగూడెంలోనో పెరుగుగూడెంలోనో కూర్చోకుండా పద్మాగర్ గారి పురాణం విను అని ఒక ఆవిడ నుదుటి రాశాడు, ఆవిడ మొగుడితో పాటు వచ్చి వినగలుగుతుంది. డోర్నాల్లో కూర్చోవడం కాదురా, వెళ్ళు కర్ణములో శివుడి కథ వేసుకో అని ఇదిగో ఈ వెంగళరెడ్డి నుదుటి రాశాడు. అందుకని వాడు వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి చేరాడు. తాడేపల్లిగూడెంలో కూర్చోకు, ఈ పూట వెళ్ళు గురువుగారి కథ వినని ఎవరికో రాశాడు, వాళ్ళు వచ్చి ఇక్కడ వినగలిగారు. ఇలా ఒక్కొక్కరికి నుదుటి అలా రాశాడు పరమాత్మ. అందుకే మీరంతా వచ్చి 6 రోజులు 7 రోజులు ఒక పూట వినగలుగుతున్నారు. శివుడు ఇక్కడ రాయలేదనుకోండి, బ్రహ్మగారు మీ నుదుట ఈ పూట పురాణం వినండి అని రాయకపోతే మీరు ఈ టేబుల్ ఏం చేస్తారనమాట, ఎక్కడో వెళ్ళిపోయి హోటల్లో కూర్చుని అక్కడ పలావు తింటారు లేదా ఏదో ఇంకేదో చేస్తారు. ఎవరి కర్మ వారిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా బ్రహ్మరాత. అలా ఒకటని కాదు, పురాణం వినండి, ఈ పూట బజ్జీ తినండి, ఈ పూట ఆవకాయే తినండి, ఆవకాయ ఎందుకు వేసామని అడగండి, ఇవన్నీ బ్రహ్మగారు రాశారు. బ్రహ్మగారు రాశారు కాబట్టి ఆ పని జరుగుతుంది. ఎందుకు రాశాడు బ్రహ్మ? నువ్వు చేసిన పుణ్యమో పాపమో దాన్ని బట్టి రాశాడు. ఇప్పుడు అమ్మవారి పాదములను స్మరిస్తే ఆ బ్రహ్మ నీకు కింకరుడు అవుతాడు, చేతులు కట్టుకుని ఏం చేయమని నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేం అడగచ్చు అనమాట, ఏం బ్రహ్మదేవా నాకు ఎందుకు ఈ కష్టం రాశావు, ఎందుకు నాకు ఈ ఆపద ఇచ్చావు, ఎందుకు నాకు భర్తకు దూరం చేసావు, లేక నన్ను ఎందుకు భార్యకు దూరం చేసావు, లేక నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు అని అడగచ్చు. అడిగి ఆయన మన సేవకుడు గనక పాత రాతంతా తుడిచేసి కొత్త రాత నేను చెప్పినట్టు రాయి అని రాయించుకోవచ్చు. అప్పుడు ఆ బ్రహ్మగారు డస్టర్ ఒకటి పుచ్చుకుంటాడు, డస్టర్ పుచ్చుకొని ఈ నుదుట తుడిచేస్తాడు. నీ నుదురు ఒక బ్లాక్ బోర్డ్, నల్ల వల్ల, దాన్ని శుభ్రంగా తుడిచి అమ్మవారు చెప్పింది నువ్వు అమ్మని తలుచుకున్నావట, నేను నీ కింకరుణ్ణి, ఇప్పుడు నన్ను ఏమని రాయమంటావు అని అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడు బ్రహ్మ? ఏం రాయమంటావు? అప్పుడు మీరేం రాయమంటారు? ఎస్ఐ పోస్ట్ కావాలని అడుగుతారా, లేకపోతే ఏమైనా కావాలని అడుగుతారా? ప్రభు అమ్మవారి భక్తులం, మాకేం కావాలో అమ్మని అడిగి నువ్వే రాయి అనాలి. అంతేగాని నాకు 5 బిల్డింగ్ కావాలి, బంజారా హిల్స్ కావాలి అంటే మళ్ళీ బంజారా హిల్స్లో మళ్ళీ ఇంకో జన్మ ఎత్తులేని పోను గొడవ, తణుకు వెళ్ళి ఇక్కడికి రావడానికి కారు కావాలి, ఇవి కాదు నువ్వు అడగవలసింది. తణుకు వెళ్ళి పణుకులు తింటూ చెణుకులు వేసుకుంటూ మావిడితో కూర్చునే భాగ్యం ప్రసాదించు అని అడగడానా, ఏది మంచి రాతో రాయమని అడగండి. మళ్ళీ ఎందుకు అడుగుతానంటే తీరా అమ్మవారు ప్రత్యక్షమయ్యి బ్రహ్మగారిని కింకరుడిగా చేశాక చిన్న చిన్న కోరుకులు కోరుకుంటారు. గొలుసమ్మని కొంతమంది, పులుసమ్మని కొంతమంది, కర్ణావత్తిని బొమ్మాపత్తిని కోరుకుంటే మళ్ళీ చివరికి ఎన్నో బొందలు ఎత్తాలి. హాయిగా యథాయోగ్యం తథా కురు అనాలి. దేనికి అర్హుడనో అది ఇమ్మంటే అప్పుడు ఆ బ్రహ్మగారు ఏం చేస్తారన్నమాట, నీవు బ్రతికున్నంతకాలం పద్మాగర్ గారి పురాణములు శ్రద్ధతో వింటూ హాయిగా వేళకెంత తింటూ సకల సుఖాలు అనుభవించి ఆ తర్వాత మోక్షమునకు విడుదువుగాక అని రాస్తాడు. కనుక ఎప్పుడు ఆపద వచ్చినా పరమాత్మను తలుచుకోండి, భక్తితో అమ్మ పాదాలు పట్టుకోండి, పట్టుకుంటేనే ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఇతడు అదృష్టవంతుడు కనుక సమయానికి ఆ అమ్మ అనుగ్రహించింది, శివశివ శివశివ అన్న వల్ల అమ్మవారిని అనుగ్రహించి, నాయనా నువ్వు ఇదివరకు కుమారస్వామిని ఉపాసించావు, ఆ కుమారుణ్ణి తలుచుకో అని లోపల ఒక ఆలోచన వచ్చేలా చేసింది, ఆలోచన తట్టేలా చేసింది, బుద్ధిని ప్రసాదించింది, జడమతిని మహాజడమతిని చేసింది, అద్భుత వ్యక్తిని చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుణుడు పన్నగాహారహయుండు దేన జనతామర భూజము షణ్ముఖాట్టహాసారభటి విభాటిత దిగంత కటాహుడు వీని బట్టి సంహారమునర్చి ఎందర కృపాంబుధియై బ్రతికించుగావుతం. సంస్కృత శ్లోకాలకి ఇవి అనువాదం లాంటివి. శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుటధ్వజం. చేతిలో ఈటె ధరిస్తాడు, మూడు కళ్ళు కలిగినవాడు, మయూర వాహనుడు, నెమలి మీద ఎక్కి తిరుగుతాడు, జెండా మీద కోడి ఉంటుంది, తారకాసురుణ్ణి తన భయంకర వికటాట్టహాసంతో ఎదుర్కొని ఒక్క పోటు పొడిచి ఈటెతో చంపినవాడు, కష్టాలలో ఉన్నటువంటి జనులకు కల్పవృక్షంలాగా ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు, ఆరుముఖములు కలిగిన వాడు ఆయన, ఎటువంటి వాడు, హుం అని ఒక హుంకారం చేస్తే చాలు శత్రువులు తమంత తామే నశించిపోతారు. ఆ కరుణాసముద్రుడు ఈ భూతమును రాక్షసుణ్ణి సంహరించి నన్ను రక్షించుగాక. అంతటి తారకాసురుణ్ణి చంపిన వాడికి ఈ బోడిభూతం ఒక లెక్క, ఈ బోడిగుండు భూతాన్ని క్షణంలో చంపకుండా ఉంటాడా అన్నాడో లేదో. వెంటనే కుమారుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అన్నట్ట, ఇమ్మడి ఏమి ఎరగనట్టు అన్నీ విని, తండ్రి నేను చేసిన పొరపాటు ఏమిటో నీకు తెలుసు, తండ్రి నేను నీ తండ్రికి ద్రోహం చేశాను, దాంతో నా బతుకు ఎండ్రీ అయిపోయింది, అడుగడుక్కి నడవలేక నానాయాతన పడుతున్నాను, ఏంట్రిని తాగడం తప్ప నాకేం మిగలేదు కానీ, కాబట్టి నన్ను కాపాడు, పరమాత్మునితో చేర్వాకం చేసి నడవలేక రోగబాధితుండయ్యిన సమయంలో భూతంగాడు ఒకడు పట్టుకున్నాడు, ఆ భూతాన్ని సంహరించి నాతో పాటు వీళ్ళని కూడా రక్షించు, నా ఒక్కడి కోసం అయితే అంత నిన్ను ప్రార్థించేవాడిని కాదు, నా వల్ల ఈ 99 మందికి గండం వచ్చింది అని ప్రార్థించగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇంతలోనే మన భూతం గారు స్నానం చేసి అక్కడికి వస్తున్నాడు, వచ్చేలోపే షణ్ముఖుడు ఎడంకాలతో ఒక్క తన్ను తన్నట్ట బండరాయిని, ఆ బండరాయి తునాతునకలైపోయింది, కారప్పొడి ఎలా ఉంటుంది అలా పొడిపొడి అయిపోయింది అనమాట, మిక్సీలో కారప్పొడిని వేసుకుంటూ ఉంటారు ఇడ్లీ కోసం, ఈ మధ్యన బాగా తింటున్నట్టున్నారు అందరూ, ఆ కారప్పొడిలో అయిపోయింది బండరాయి ముక్కలు 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 అయిపోయింది. ఇంకా చెప్పాలంటే మెత్తను జున్నులో మరిపోయిందిట, కర్మ కొంతమందికి జున్ను పడదు, వాళ్ళ కర్మ పూర్వజన్మ కర్మ, చక్కగా ఆవు పాలు తెచ్చుకొని జున్ను కాచుకొని చిక్కని చక్కని జున్ను తినలేని బతుకు కూడా బతికిన, స్వీటు తినలేక ఆవకాయ తినలేక గోంగూర తినలేక అది కూడా బతికిన, వేళకి అన్నీ తినాలంటే అసలు శుభ్రంగా అన్నీ తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ పాపాలు తెలుసా మీకు, కొన్ని పదార్థాలు తినలేరే కొందరు, కొందరికేమో యాపిల్ పండు పడదు, దానిమ్మకాయ పడదు కొంతమందికి, ఉసిరికాయ పడదు కొంతమందికి, నిమ్మకాయ తింటే దిమ్మ తిరుగుతుంది అంటాడు ఒకడు, ఏమి కర్మయోగం ఏమి కర్మయోగం. అందువల్ల బతికున్నంతకాలం అన్నీ తినగలిగేటటువంటి వాడు నిజమైన ఐశ్వర్యవంతుడు. అసలు నిజమైన ఆరోగ్యమే కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అండి, సంపద అంటే అదే. చక్కగా నిమ్మకాయ తినగలిగి, ఆవకాయ తినగలిగి, దబ్బకాయ తినగలిగి, గోంగూర పచ్చడి తినగలిగి, చిక్కని చక్కని పెరుగు తినగలిగి, అంత నెయ్యి పోస్తే నెయ్యి తినగలిగి, వెన్న పూస తినగలిగి, అన్నీ తినగలిగితే దిక్కుమాలిన మాంసాలు మళ్ళీ కాకుండా, మళ్ళీ అది వద్దులేండి, శాకాహారం మాత్రం ఏదైనా తినగలిగేటటువంటి వాడు మహాయోగ జాతకుడు. ఆ యోగ జాతకులు వీళ్ళు ఎంతమంది ఉన్నారు చేస్తుండో సరే, అబ్బో కొద్దిమంది ఉన్నారు పర్వాలేదు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నాకు ఎంతో బాధ వేస్తుంది అనమాట పాపం, మా యాత్రకు వస్తూ ఉంటారు కదా, నిమ్మకాయ అమ్మా నిమ్మకాయ తింటే ఈ పొట్టి నాకు తలమట్టేస్తుంది బాబోయ్ అని ఒకడు, దానిమ్మకాయ ఇస్తే దానిమ్మకాయ బాబోయ్ అని ఒకడు, జున్ను ఇస్తే బో జున్ను అని ఒకడు, స్వీట్ వేస్తే అబ్బో స్వీట్ వద్దని ఒకడు, పోనీ స్వీట్ తినకపోతే హార్ట్ తింటామంటే అబ్బో హార్ట్ తింటే బీపీట, స్వీట్ తింటే ఒక బాధ హార్ట్ తింటే ఒక బాధ బీపీటి, దీనివల్ల ఐపీ అనేవాడు మహాపాపి అని నేను అనలేను కానీ వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే అలాగా జున్నులాగా కారప్పొడిలా ముక్కలు ముక్కలు అయిపోయింది ఆ బండరాయి. ఆ క్షణమే భూతంగాడు లోపలికి వస్తూ ఉంటే మహానుభావుడు ఒక్క దెబ్బకి వాడిని ఒక్క తన్ను తను చంపేసాడు. మళ్ళీ యుద్ధం చేయలేదు, ఈటతో పడవలేదు, ఎడంకాలతో ఒక తన్ను తనగానే అంత భూతం కింద పడిపోయి ముక్కలు ముక్కలే చచ్చిపోయింది. ఆయనకి తారకాసుడిని చంపిన వాడికి బోడిభూతం ఒక లెక్క, బోడిభూతం మళ్ళీ విరిగిపోయిన చెట్టులో కింద పడిపోయి తునా తునకలే చచ్చిపోయాడు, క్షణంలో చచ్చాడు. ఇప్పుడు ఈ జనాలు ఉంటారు కదా, అసలు నువ్వు ఆ పాలిటి కల్పవృక్షం ఈ అంత మంచివాడివి నువ్వు రాబట్టి బతికం అని మళ్ళీ పొగిడారు. ఇందాక వాళ్లే తిట్టారు, దిక్కుమాలాడ నువ్వు వచ్చావురా, నువ్వు రాబట్టి మనం నూరుగురు అయ్యాం, నీ వల్ల మేము చచ్చిపోతున్నాం అని పొగిడారు. ఆ నోరే నోరా తాటిపట్ట అన్నారు. అందుకే ఎప్పుడు పొగుడతారో ఎప్పుడు తిడతారో తెలియదండి దిక్కుమాల వాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. అందుకే చెప్తాను నేను, అయ్య బాబాయ్ గురువు గారు మీ ఉపన్యాసం భలే ఉంది అంటాడు, మళ్ళీ రేపు మన్నాడు తేడా వచ్చిందనుకోండి చిచ్చి అదేం ఉపన్యాసం అనొచ్చు. అది దిక్కుమాలనోళ్ళు కదా, ఎప్పుడు స్వార్థంతో ఉంటాయి, ఎప్పుడు పొగుడతారో ఎప్పుడు తెగుడతారో తెలియదు. లేదా నిన్న తిట్టి నిన్నటిదాకా బాగాలేదండి వాడు బాగుంది అనొచ్చు. స్వార్థపురులు వీళ్ళు, మహాభయంకరులు వీళ్ళు. వాడికి ఏదన్నా దగ్గరకు వచ్చి రాగలిగితే వీడి వల్ల ప్రయోజనం ఉంటే పొగుడతారు, ప్రయోజనం లేకపోతే పొగడరు. ప్రయోజనం అనుద్దిశ్యన మందోపి ప్రవర్తతే, ప్రయోజనం లేకపోతే మూర్ఖుడు కూడా ఏ పని చేయడు. రెండు రోజులు అన్నం పెట్టకపోతే మూడో రోజు వీడేం చేయించాడు పారాయణ అంటారు. రెండు రోజులు వరుసగా చట్నీ చేయకుండా కేవలం అవకాయ వేస్తే వీడు మొహం అవకాయతో పెట్టాడని బయటకెళ్ళక తెప్ప చెబుతారు. రోజు పురాణంలో ఎంత బాగా చెప్పినా ఒక్కరోజు ఎప్పుడన్నా పొరపాటుని ఇంత మాట అన్నామంటే వెంటనే వాడి మీద పడిపోతాడు. అన్నీ మానవుల ప్రయోజనాలన్నీ తాత్కాలిక ప్రయోజనాలు, ఆహారం కోసమో ధనం కోసమో ఆనందం కోసమో ఇంకేదో ప్రయోజనం. ఈ ప్రయోజనం తొలగిందా అవతల వాడు ఎంత గొప్పవాడైనా వాడు విరోధియే. మీరు చూడండి ఎక్కడైనా అంతే. నేను ఎరిగి మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది, ఆవిడ రోజు ముష్టివాడికి ఎంత అన్నం పెట్టేది. ఆ పక్క ఆవిడ అసలు చచ్చినా పెట్టేది కాదు, చీప్పు అనేది. ఒకరోజున పాప ఈవిడికి ఏదో ఒంట్లో బాగాలేక వంట చేయలేదు, ఈ పూట పెట్టలేనంది. కర్మగాలు ఆ రోజే పక్క ఆవిడ ఇంత అన్నం ఉద్దేశింది, కుళ్ళిపోయిన అన్నం. ఎప్పుడూ పెట్టని బంగారు తల్లి పెట్టింది, రోజు పెట్టి దరిద్రపీనికి ఏమొచ్చిందో. రోజు పెట్టేవాడు దరిద్రపీనుకుట, ఎప్పుడు పెట్టనేవాడు బంగారు తల్లిట. చూసారా ఇది మానవ నైజం. అందుకని ఆ నోటితోటి ఇందాక నువ్వు వచ్చావు నత్కీరా నీ వల్ల మాకు సావు వచ్చిందని తిట్టారు, ఇప్పుడు కుమారస్వామిని ఆయన పిలిపించగానే భూతం సావగానే ఇంక ఎంత ఎత్తేసారంటే ఆకాశానికి, అసలు నువ్వు దేవుడు మా పాలిటికి, ఆ దేవుడు మాకు అంటే కనబడతాడా, నీ వల్ల కదా కనబడ్డాడు, అయ్య బాబు అయ్య బాబు అని కుమారుణ్ణి కదా ఈయన పొగిడారు. ఈయన నవ్వుకున్నాడు, ఒక్క మొక్క కూడా వెళ్ళొస్తామని చెప్పకుండా వెళ్ళిపోయారండి. మళ్ళీ పోనీ టాటా బై బై మా ఇంటికి రండి, అడ్రస్ ఇస్తాం, మా ఫోన్ నెంబర్ ఇస్తాం, ఏమీ లేవు, వెళ్ళొస్తాం అనుకోకుండా ఎవడదన్నాడు వెళ్ళిపోయారు. కుమారస్వామి దగ్గర చివరికి నక్కీరుడే మిగిలాడు, అందరూ వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యం అండిది. వారెందేనియుంజనిరి కేవలంబు నత్కీరుండు తప్ప. ఈ మానవులు చూస్తే నాకు అనుభవిస్తుంది అనమాట, పోనీ అప్పుడైనా ఇంటికి పోదాం, పెళ్ళాము, బిడ్డలు, షాపింగ్ కాంప్లెక్సు, లేకపోతే ఆ పేట పవరపేట సత్రంపాడు ఇవే కానీ కుమారస్వామి ఎదురుకుండా ఉన్నాడు, ఆయన కాళ్ళకి దండం పెడదాం, శివదర్శనం అడుగుదామని ఒక్కడ అనుకోలేదే. అసలు ఈ కథ ఎన్నిసార్లు చదివారో, చదివినప్పుడు అలా నాకు అదే ఆశ్చర్యం అనమాట. అంతటి కుమారుడు ఎదురుకుండా ఉంటే ఆయన విడిచిపెట్టి ఇంటికి పోదాం, మా ఆవిడ కనపడాలి, ఇంటికి పోయి ఇంకో చోట ఇంకో పని చేసుకుందాం ఇంకో పని చేసుకుందాం అనుకున్నారే. కానీ దిక్కు వాళ్ళ మానవులకి ముక్తే, ముక్తి ఎందుకు వస్తుందండి వీళ్ళకి. వాడికి కావలసింది ఆ రాక్షస బాధ నుంచి విముక్తి, ఇంటికి పోయి మళ్ళీ ముక్తి. ఒకసారి నమశివాయ అనండి, ఓం నమశివాయ అనండి. కనీసం మీరైనా రేపు ఎప్పుడైనా ఈ కుమారస్వామి దర్శనం ఇస్తే ఇంటికి వెళ్ళిపోక, మా ఇంటికి వెళ్ళిపోతామండి, బైక్ వేసుకొచ్చామండి, అందులో నిన్న పడ్డామండి అనక. పరమేశ్వర పుత్ర, ఇప్పుడైనా మాకు ముక్తి ప్రసాదించవయ్యా అని అడగండి, రా మీకు పుణ్యం ఉంటుంది, దానికోసం ఇంత తంటారు వాడి కథ చెబుతున్నాను నేను. అప్పుడు కూడా మళ్ళీ మా ఇంటికి వెళ్ళి వస్తామండి, ఒక్కసారి మా అబ్బాయికి ఫోన్ చేసేస్తామండి, మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడండి, లేకపోతే ఈ మధ్యనే జర్మనీ నుంచి వచ్చాడండి, బెంగళూరు వెళ్ళాడండి, లేకపోతే హైదరాబాద్ వచ్చాడండి, ఇవి అడగడం కాదు. మా అమ్మాయి ఏమో అక్కడ నాగోలు దగ్గర ఉందండి, ఈ మధ్యన ఇల్లు కట్టుకుందండి, వాళ్ళని ఒకసారి అడుగుతామండి, ఇంకో అమ్మాయి నూజివీడి దగ్గర ఉందండి అడుగుతామండి, ఈ అందరినీ అడిగితే వాళ్ళు ఏమో వెళ్ళమంటారా? వాళ్ళు ఏమంటారు? వెళ్ళే ముందు ఒకసారి శుభ్రంగా మీ ఇల్లు రాసేసేయండి, వీల్ నెంబర్ రాసేస్తే మీరు వెళ్ళండి అంటారు. అంతకుమించి మీ మీద ఏం ప్రేమ ఉండదు, విట్టి భ్రమ, మీకేదో ప్రేమ ఉందని వీలు చూసుకోమంటారు తప్ప, వీలునామా కోసం చూస్తారు తప్ప మీ ముక్తి గురించి ఎవడు ఆలోచించడు. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఈ భ్రమ విడిచిపెట్టు. ఎన్నాళ్ళైనా ఇంకా ఈ సంసారమేనా? ఎన్నాళ్ళైనా ఇంకా ఈ కొంప, గోడు, కొడుకు, కూతురు, లేకపోతే కోడలు, ఈ బాధ, ఈ మనవడు, మనవరాలు? ప్రేమించు కాదని అంటే అందరు ప్రతిప్రాణి దేవుడే ప్రేమించు, కానీ ఇంకా ఈ వ్యామోహం ఎంతకాలం? దిక్కుమాల వ్యామోహం నుంచి బయటికి రావాలి. పెళ్ళవ్వకపోతే పెళ్ళవలేదంటారు, పెళ్ళాక పిల్లలు లేదంటారు, పిల్లలు వచ్చాక నాతో యాత్రకు రా అంటే అబ్బే పిల్లలు ఈ మధ్యనే చదువుతున్నారండి, ఆ తర్వాత కొడుక్కి పెళ్ళవ్వాలి, కూతురికి పెళ్ళవ్వాలి, పెళ్ళయ్యాక యాత్రకు వస్తావా? ఎక్కడండి మనవడం మనవరాళ్ళు వాళ్ళతోటి పడుతున్నామండి, ఇంతే యావజ్జీవితం ఇదే దిక్కుమాలు కూడా. ఒక్కనాడు యాత్రకు రారు, ఒక్కనాడు వాళ్ళ జీవితంలో పురాణం వెళ్ళలేరు. భగవంతుడు వాళ్ళని రక్షించుగాక. ఇప్పుడు పాపం నత్కీరుడు అక్కడే కుమారస్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు, ప్రభువు ప్రత్యక్షమయ్యావా అన్నాడు. ఆయన మళ్ళీ అమాయకంగా ఏమి ఎరగనట్టుగా, ఏది అంత పరమాత్ముడు కుమారుడు, ఏన్నాయన ఈ భూతానికి చిక్కుబడి ఎందుకు ఈ కొండ గుహలోకి వచ్చావు, అవును ఈ వేళ్ళు ఏమిటి ఇలా ఉన్నాయి, ఈ రక్తం ఏమిటి అన్నాడు. ఏది మా స్వాములు అరిగేం తెలియదా? ఆయనే చెప్పాలి, ఆయన ద్వారా వినాలి, వీడిని పరీక్షించాలని అడిగితే, ఓ శరణాగత వత్సల కాశవన ప్రభవ దీన కల్పక ఆపన్నాశకర దురితగిరి దేవేశనను కరుణ చూడవే సుఖినగుదు. శరణు అన్నంత మాత్రం చేత అక్కడికి వచ్చి ప్రేమతో రక్షించేవాడివి, అందుకే శరణాగత వత్సల. ఒక్కసారి నిన్ను శరణు కోరిన వాళ్ళకి తండ్రివై వాత్సల్యం చూపిస్తావు. కాశవన ప్రభవ రెల్లుగడ్డిలో పుట్టాడు ఆయన, హిమాలయ పర్వతాల్లో రెల్లుగడ్డి ఉంది, దాన్ని శరవణము, శరత్తు, కాశ అని పిలుస్తారు. అందుకే శరవణంలో పుట్టాడు కనుక శరవణభవుడు, శరత్తులోంచి పుట్టాడు కనుక శారద్వంతుడు. కాశవనం అదే గడ్డికి చూశారుగా రెల్లు, మొన్న నేపాల్ వెళ్ళినప్పుడు కూడా మీ అందరికీ చూపించాను, తెల్లని ఒక ముద్దలం ఉంటుంది ఆ రెల్లుగడ్డి, అటువంటి రెల్లుగడ్డిలో పుట్టినవాడ. దీనుల పాటి కల్పవృక్షమా, దీనులను కల్పవృక్షంలా రక్షించేవాడా. ఆపన్నాశకర, ఆపదలు తొలగించేవాడా. దురితగిరి దేవేశ, దురితములు అనేటటువంటి కొండల పాలిటి ఇంద్రుట్ట. ఇంద్రుడు ఏం చేశాడు పూర్వం? వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరికాడు. మా కష్టములు, పాపములు, పర్వతాలు, ఈ పర్వతాలని నాశనం చేసి ఇంద్రుడి వినువు, నన్ను అనుగ్రహించు. నేను ఒక తప్పు చేస్తే మీ తండ్రి గారు శపించారు, కుష్ఠరోగం వచ్చింది, కైలాసానికి వెడితే రోగం తొలగుతుందిట, కైలాసానికి నేనే వెడతాను ఈ రోగంతో, వెళ్ళేలోపు ఇలాంటి భూతాలు ఇంకెంతమంది ఉంటారో, భూతేశ రక్షించు అనగానే కుమారస్వామి చిరునవ్వు నవ్వాడు. అందుకే జడమతివి నువ్వు, ఇప్పుడు నిజంగా జడమతివి కావాలి, నిశ్చలమతివి. ఎందువల్ల? శివుడు కైలాసం అన్నాడు కానీ అది ఉత్తర కైలాసమా దక్షిణ కైలాసమా అనలేదు, ఆయన కైలాసం అన్నాడు. కైలాసాలు భూలోకంలో చాలా ఉన్నాయి. ఉత్తర కైలాసం అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, దక్షిణ కైలాసం అంటే కాళహస్తి, కాళహస్తికి వెడితే చాలు అన్నాడు. అప్పటికే అరుణాచలం దాటాడు ఆయన, ఇంకా కొద్ది రోజులు గట్టిగా 2 రోజులు కాలినడకన పెడితే వెళ్ళిపోతాడు, కాలినడకన కాబట్టి అదే కారు అయితే గంటలో వెళ్ళిపోతారు. దక్షిణ కైలాసం చాలా గొప్పది, కాళహస్తికి వెడితే రోగం పోతుంది, కాళహస్తికి వెళ్ళడం కైలాసానికి వెళ్ళడమే అనగానే అయ్య బాబో ఈ ఆలోచన నాకు తట్టలేదేమన్నట్ట, తడితే నువ్వు కుమారస్వామివే, ఇన్ని అనుభవిస్తే కానీ బుర్ర తట్టదు, అందరికీ రాలాగా వేగంగా కవిత్వం చెప్పి లక్షణం వస్తే ఇంక అవధానులు అందరూ పెరిగిపోరు అవునా? భగవంతుడు ఒక్కొక్క శక్తి ఇస్తాడు. పురాణం అందరూ పద్మాకర్ గారిలా చెబితే పద్మాకర్ గారి పురాణం ఎందుకుంటారండి? అందుకని ఎవడి స్పెషాలిటీ వాడిది, అందరూ ఒకే రకంగా వంట చేస్తే ఈ లోకంలో వంట వాళ్ళకి విలువ ఎందుకు వస్తుంది? ఒక్కొక్కడికి రుచి బాగుంటుంది, ఒక్కొక్కటి చేస్తే పచ్చి బాగుంటుంది, ఒక్కొక్కటి చేస్తే హడిలి పారిపోతాం. వెంటనే నత్కీరుడు కుమారుడికి దండం పెట్టి, నా తండ్రి మీ తండ్రి గారు చెప్పినట్టుగా పెడతారు ఇప్పుడే అని కాళ్ళకి పదే పదే దండం పెట్టాడు. కుమారస్వామి దక్షిణ కైలాసం కాళహస్తికి వెళ్ళమన్నాడు కానీ చేత్తో పట్టుకెళ్ళి అక్కడ దేపెట్టలేదు. ఎందుకంటే ఈయన వెళ్ళాలి నడిచి, అప్పుడే పాపం పోతుంది. ఇతరుల సాయంతో వెళ్ళకూడదండో అందుకని కష్టపడి నడుచుకుంటూ కాళహస్తి వెళ్ళాడు. కాళహస్తిని చూసి చూడగానే పొంగిపోయాడు. ఎదురుగుండా పరమ పవిత్రమైన సువర్ణముఖీ నది కనపడింది. స్నానం చేశాడు. అందులో స్నానం చేసి శివుడి దర్శనం, కాళహస్తీశ్వర దర్శనం అలా చేసుకోవడంతో కుష్టవ్యాధియుమానే మొత్తం కుష్ఠరోగం అంతా పోయింది. అసలు ఆ కొండకి రావడమే తపస్సు, ఆ ప్రాంతం చూడడం ఒక తపస్సు. స్నానం చేసి అలా దర్శనం చేస్తున్నాడంతే ఇంకా ప్రార్థన కూడా చేయలేదు పూర్తిగా. రెండు చేతులు జోడించి నమస్కరించడంతో శరీరం మీద ఉన్న రోగం టుపుకు టుపుకు టుపుకొని ఊడిపోయి కింద పడిపోయే చర్మం, కొత్త చర్మం, అందమైన చర్మం, ఇదిగో నా చర్మంలాగా ఉన్న అందమైన బంగారపు చర్మం వచ్చేసి పరమసుందరుడు అయిపోయాట. రోగం అంతా డామ్ అంది, సుందరేశుడు అయిపోయాడు. ఈయన కూడా పొంగిపోయి 100 పద్యములు రాశాడు. 100 పద్యముల చేసిన ద్రావిడోక్తింతగన్, ద్రావిడ భాషలో తమిళ భాషలో అద్భుతమైన 100 పద్యాలు రాశాడు. ఆ 100 పద్యాలు శివుడి సన్నిధానంలో ఆసూగా చదివాడు. అప్పుడు ఈశ్వరుడు, కాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ వల్లభుడు, శానాని పిత, కుమారస్వామి యొక్క జనకుడు ఆర్త చింతామణి ప్రత్యక్షమయ్యాడు. ప్రీతుడై, నీకేం కావాలో కోరుకో అంటే, తండ్రి ఇంకా నాకేం వద్దు, ఇదివరకు కవితాభిమానం అవి ఉన్నాయి, కీర్తి, గండపిండేరాలు, అవార్డులు, పద్మశ్రీలు ఇవన్నీ కోరుకున్నారు అప్పుడు. ఇప్పుడు నాకేమీ లేదు, ఇప్పుడు కేవలం నీ సన్నిధానం చాలు, నాకు శాశ్వత కైవల్యం ప్రసాదించరగా, బ్రతికినంతకాలం సుఖాలు అనుభవిస్తావు, పవిత్ర మనస్కుడి అవుతావు, కవిత్వం చెబుతావు, కీర్తి పొందుతావు, సంపదలు పొందుతావు, ఆయువు చెల్లాక శాశ్వతంగా నా గణములలో చేరిపోతావని వరమిచ్చాడు ఆయన మహానుభావుడు నత్కీరుడు. అసలు సిసలైన శివభక్తుడైపోయాడు. అందుకే కొడుకుని పట్టుకుంటే తండ్రి దగ్గరికి వెళ్ళచ్చు, ఒక్క ఇష్టదేవతను పట్టుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి. శివభక్తులంతా పరమ పూజ్యులు, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు, శివుడి కోసం ఏదైనా చేసిన వాళ్ళు, తప్పులు చేసినా తప్పుల నుంచి బయటపడినటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావుల చరిత్రమును మనం భక్తి శ్రద్ధలతో ఇక్కడ 7 రోజుల పాటు చెప్పుకున్నాం, మీరు వినగలిగారు. ఇది మీ పూర్వజన్మ సుకృతమే కాదు, నా పూర్వజన్మ సుకృతం కూడా. ఈ కార్యక్రమం కావాలని కోరుకున్న వాళ్ళని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ సకల మంగళములు కలుగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాను. అందువల్ల మరొక్కసారి అందరూ చెప్పండి, తన్మే మనః శివసంకల్పమస్తు. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.